ध्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः सर्वेश्वरी जगन्मात తన శరీరము నుండి మహాకామేశ్వరుణ్ణి సృష్టించుకొని మహాగణేశ్వరుణ్ణి సృష్టించి అనంతరం కామేశ్వరుణ్ణి వివాహం చేసుకున్నది. సింహాసనం మీద కూర్చుని లలితాకామేశ్వరులు సకల దేవతల పూజలు అందుకున్నారు. ఇప్పుడు వరుసగా దేవతలంతా అక్కడికి వచ్చారు. ఇంద్రుడు వజ్రం నుంచి వజ్రాయుధాన్ని సృష్టించి ఇచ్చాడు. బ్రహ్మ తన కమండలం నుంచి ఒక కమండలం సృష్టించి అమ్మకిచ్చాడు. విష్ణువు చక్రం నుంచి చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు. కుబేరుడు శంఖం నుంచి శంఖం సృష్టించి ఇచ్చాడు. అమ్మవారి చేతిలో ఉన్న శంఖాన్ని హలాదిని అంటారు. విష్ణువు యొక్క శంఖం పాంచజన్యం, అదే అమ్మవారి శంఖం అయితే హలాదిని అని పిలువబడుతుంది. ఇక అమ్మవారి చేతిలో ఉన్న చక్రం పావని అని పిలువబడుతుంది. సుదర్శన చక్రం ఎలాగో అమ్మవారి చేతిలో కూడా చక్రం ఉంటుంది, అది పావని. శంఖమేమో హ్లాదిని. తదనంతరం రుద్రుడు శూలము నుండి శూలమును సృష్టించి ఇచ్చాడు. వరుణుడు వాడిపోని పువ్వుల మాలని అమ్మవారికి ప్రసాదించాడు. హిమవంతుడు ఒక సింహాన్ని ప్రసాదించాడు. ఇలా దేవతలంతా యథాశక్తిగా కానుకలు సమర్పించారు. ఇవన్నీ అమ్మవారివే కదా, ఈ జగన్మాత వల్లే ఈ సకల దేవతలు పుట్టారు కాబట్టి సకల దేవతా స్వరూపిణి అమ్మ ఈ లోకాలన్నీ ఆవిడివి, సంపదలన్నీ ఆమెవి అయినప్పటికీ కూడా నీ వస్తువునే నీకు ఇస్తున్నాము అని అమ్మకి కానుకలు సమర్పించారు. ఇది ఒక ధర్మం. నిజానికి మనమెవరం అండి భగవంతుడికి ఇవ్వడానికి? ఇప్పుడు అయోధ్యలో రామాలయం కడుతుంటే రామాలయానికి డొనేషన్ ఇచ్చామంటే తెలివి తక్కువతను, ఎందుకంటే ఈ సంపదంతా ఆయందే. కానీ మళ్ళీ ఆయన సంపదను ఆయనకి సమర్పించడం సేవ అని పిలువబడుతుంది. అందుకే తుభ్యమేవ వస్తు తుభ్యమేవ సంప్రదదే అని పూర్వకాలంలో దేవతలతో మానవులు అనేవారు. వస్తువులన్నీ నీవే, నీ వస్తువులే మరలా నీకు సమర్పిస్తున్నాం. ఎందుకు సమర్పిస్తున్నాం? కృతజ్ఞతగా నీ సంపద నీకే సమర్పించి మళ్ళీ నీ దగ్గర నుంచి తీసుకుని తినట్టే అది మాకు లాభం. దీనిని కృతజ్ఞత అంటారు. ఇప్పుడు పంటలన్నీ అమ్మే ఇస్తోంది కాబట్టి ఆ పంటలను ఏం చేస్తారని బట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి మళ్ళీ మనం ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాం. ఈ సువర్ణం వంటి ధాతువులన్నీ అమ్మ అనుగ్రహంతో మనకు వచ్చాయి. వాటిని మళ్ళీ అమ్మకే సమర్పించి మళ్ళీ మనం ధరించడం కృతజ్ఞత. దానివల్ల మనకి లాభం. పూర్వకాలంలో కొత్తగా బంగారపు గొలుసు కానీ ఉంగరం కానీ ఇంకేదన్నా నగ కానీ చేయించుకున్నటువంటి వాళ్ళు దీన్ని ముందు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి సమర్పించి ఆ తర్వాత ధరించేవారు. ఇప్పటికి కూడా మా పీఠానికి వచ్చే భక్తులందరూ గొలుసు చేయించుకున్నారంటే, లేదా ఏదన్నా మంగళసూత్రం కొత్త చేయించుకున్నారంటే, ఓ ఉంగరం చేయించుకున్నారంటే, ఓ గావు చేయించుకున్నారంటే ఒక పీఠానికి పట్టుకొస్తారు. అమ్మవారి మెడలో గొలుసేసి తిరిగి ఇచ్చాకే వాళ్ళు ధరిస్తారు. అమ్మవారికి చేతికి తగిలించి ఆ తర్వాత గాజులు పట్టుకెళ్ళి వాళ్ళు ధరిస్తూ ఉంటారు. ఇవాళ్ళకు ఒక నియమం పెట్టుకున్నారు, జగన్మాతృ సంపద జగన్మాతకి ఇవ్వడమే ధర్మం, అలా ఇవ్వకుండా తింటే మహాపాపమట. దేవతలకి నివేదించకుండా తిన్న పదార్థము మహాపాపిష్టి భోజనం. మీకు వీలుంటే ఈసారి మళ్ళీ ఒకసారి నేను చెప్పిన భారతం వినండి. అర్జునుడు సైంధవుణ్ణి చంపుతాను అని శపథం చేశాడు. రేపు సూర్యుడు అస్తమించేలోపు సైంధవుణ్ణి చంపుతాను, చంపకపోతే ఏ ఏ పాపాలు చేసిన వాళ్ళు ఏ ఏ లోకాలు కడతారో చెప్పాడు ఆయన. నువ్వులతో ఉండిన అన్నం, పప్పు మొదలైనటువంటి కూరగాయలతో కూడిన ఆహారం, పాయసాన్నం, చలిమిడి, పానకం, ఇటువంటివి దేవతలకు నివేదించకుండా తిన్న దుర్మార్గుడు ఎటువంటి భయంకర లోకాలకి పోతాడో ఆ లోకాలకి రేపు సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి చంపకపోతే నేను పోతానన్నాడు. అంటే దాన్ని బట్టి అది ఎంత పాపం ఆలోచించాడు, అంత ఒట్టు పెట్టుకున్నాడండి. ఇంట్లో ఏ పదార్థం వండినా ఆ పదార్థాన్ని తక్షణం భగవంతునికి నివేదించిన తర్వాతే తినాలి. పూర్వకాలంలో పంట వస్తే పంట సమర్పించేవారు. మామిడి పళ్ళ సీజన్ వచ్చిందంటే ముందు మామిడి పళ్ళు బుట్టతో పట్టుకెళ్ళి భగవంతుడికి నివేదించి ఇవ్వవలసిన వాళ్ళకి దానం ఇచ్చి అప్పుడు తినేవారు. అందుకే అది కృతజ్ఞత అయ్యేది, ఆ ఆహారం వల్ల మనకి లాభం వచ్చేది. ఇప్పుడు అన్నీ మర్చిపోవటం వల్ల మన శరీరం అంతా రోగభూయిష్టమైపోయింది, విష కషాయాల పొట్టయిపోయింది. మహాపాపాల్లో కల్లా మహాపాపం భగవన్ నివేదన చేయకుండా ఆహారం తినడం. దాన్ని అసురాహారము, తమప్రదమైన ఆహారము అంటాడు భగవద్గీతలో. అందుకనే దేవతలంతా అమ్మవారి అనుగ్రహంతో తమకు వచ్చినటువంటి ఆయుధాలు, సంపదలు, ఆభరణాలు మళ్ళీ అమ్మకి సమర్పించారు. తదనంతరం అమ్మ భండాసురుణ్ణి సంహరించడానికి యుద్ధానికి బయలుదేరింది. మంచి సింహం మీద ఎక్కి బయలుదేరింది అమ్మ. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు సింహవాహనం మీద ఎక్కుతుంది అమ్మవారు. సాధారణ స్థాయిలో ఉన్న వాహనాలు వేరు, ఆసనాలు వేరు. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ ఎలా ఉంటుందని చెప్పాము, మృదువైన తల్పం మీద ఉంటుంది. అదే సభలో ఉన్నప్పుడు పంచప్రేత మంచాధిశాయినిగా ఉంటుంది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే నలుగురు కోళ్ళుగా, మధ్యలో సదాశివుడు అనేవాడు ఫలకంగా ఉన్న ఆసనం మీద కూర్చుంటుంది సభాభవనంలో. అదే ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మృదువైనటువంటి తల్పం మీద కూర్చుంటుంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సింహాసనేశ్వరి అవుతుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి, పైగా అది శుభప్రదమైన సింహం. ఆ సింహం మీద కూర్చుంటే మనకి శుభం, రాక్షసులు నశించిపోతారు కాబట్టి మనకి శుభం. అమ్మవారికి లాభము చేకూర్చి పెట్టేటటువంటి సింహం అది. అందుకని మామూలు సింహం అనరు, శ్రీమత్ శుభప్రదమైన పవిత్రమైన సంపత్ప్రదమైన సింహాసనము మీద కూర్చుని ఉన్న అధిష్టాన దేవత, అందరినీ పరిపాలించే తల్లి, దాని అర్థం అదనమాట. శ్రీమత్ అంటే శుభప్రదమైన సింహ, సింహమును ఆసనముగా చేసుకున్న ఈశ్వరి, లోకపాలకురాలు, సమస్త లోకాలని పాలించే తల్లి శుభప్రదమైన సింహాసనం మీద కూర్చున్నది. అలా కూర్చుని బయలుదేరింది. అనేక కోటి శక్తులు అమ్మకి వెనుక, ముందు, ప్రక్కన అన్ని వైపులే వెళ్ళడం మొదలుపెట్టాయి. అథసా జగతమాత లలిత పరమేశ్వరి, త్రైలోక్య కంటకం భండం దైత్యం చేతుం వినిర్యయో. సమస్త లోకేశ్వరి అయిన లలితా పరమేశ్వరి, మూడు లోకాలని పట్టి పీడిస్తున్న క్రూరుడైన భండాసురుణ్ణి సంహరించడానికి బయలుదేరింది. బయలుదేరే ముందు తన చేతిలో ఉన్న హలాదిని అనే శంఖం ఒక్కసారి భయను ఊదింది. అమ్మవారితో పాటు అమ్మవారి పక్కనున్న మంత్రిణ్య అంబా మొదలైన దేవతలు ఊదారు. ఈ శక్తులన్నీ ఒకేసారి శంఖాలు ఊదడంతో భువన బ్రహ్మాండములన్నీ కంపించిపోయాయి. మామూలు శంఖధ్వానమా అది, లోకాలని పగలగొట్టేటటువంటి శంఖధ్వానం అది, పాపాత్ముల పాలిటి భయంకర భీషణ ధ్వని అది. ఆ ధ్వనికి సప్త సముద్రాలు కదిలిపోయాట. అదరన్ కొండలతోడ భూమి, ఈ కొండలతో పాటుగా ఉన్న భూమి అంతా అదిరిపోయింది. ఆకాశంలో ఉన్న చుక్కలు తల్లకిందులైపోయాయి, ఉల్కలు రాలిపోయాయి, సమస్త లోకాలు అలా అలా వణికి కదిలిపోయాయి, భూమి కంపించిపోయింది. పట్టపగలే పెద్ద పెద్ద పిడుగులు పైనుంచి కిందకి రాలాయి, మేఘములు లేకుండా వర్షము లేకుండా పిడుగులు రాలిపోయాయి. భూమిని మోస్తున్న ఆదిశేషుడు వణికిపోయి మొగ్గాడు కిందకి, అంటే పడగలిలా కిందకి దింపాడు. దింపడంతో భూమి ఒక పక్కకు ఒరిగిపోయింది. దాంతో మళ్ళీ అతి కష్టం మీద సవరించుకోవాల్సి వచ్చింది భూమిని. దీంతో పాటుగా సప్త సముద్రాలు ఘోషించాయి. సముద్రాలలో ఉన్న జలములు ఉప్పొంగిపోయి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ, గ్రామాలని కొండలతో సైతంగా కొట్టుకుపోయేలా చేసేసాయి. ఆ అంబరం అంతా పగిలిపోయింది, ఆకాశం కూడా పగిలిపోయిందిట. ఇవి సరిపోక ఈ శక్తులన్నీ కొందరు మృదంగాలు వాయించారు, మురజములు వాయించారు, పటహములు వాయించారు, యుద్ధ భేరీలు అనమాట ఇవన్నీ. పెద్ద పెద్ద యుద్ధ భేరీలు ఢామ్ ఢామ్ అని కొట్టడం మొదలుపెట్టారు. వీటిల్లో కాహుండులు, గుహుండులు మొదలైన పెద్ద పెద్ద ఢక్కాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఢక్కలు కొడితే ఒకేసారి లక్షల పిడుగులు పడితే వచ్చే శబ్దం వస్తుంది. పోగిపోతాయి, పిడుగులు పడేటప్పుడు ఒక్కోసారి అడిగిపోతాం మనం. వీక్ గుండిగాడైతే వాడు చచ్చిపోతాడు కూడా గుండె పగిలి. అలాంటి శబ్దములు వచ్చేటటువంటివి కొన్ని శబ్దములు ఎలా ఉంటాయట, అవి ఏమిటో కుయ్యి శబ్దం వస్తాయట ఏకధాటిన. ఈ శబ్దం పిచ్చెక్కిస్తుందిట. ఇటువంటి వాటిని కాహుండులు అంటారు. ఈ ఢక్కాల్లో కూడా కొన్ని శబ్దం లేదు, కిచ్ 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 కుచ్చు 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 కదా అని ఒకసారి ఈ కాలింగులు కొడుతూ ఉంటారు, పిచ్చెక్కిపోతుంది మనకి. ఆ పిచ్చి శబ్దం వస్తే ఎలా అయితే మనకి బుర్ర దోచతో అటువంటి శబ్దములు చేసేవాటిని కాహుండులు అంటారు. గాహుడులు అంటే ఏమిటనమాట, పెద్ద పెద్ద పిడుగులు లాంటి ఢామ్ ఢామ్ శబ్దాలు అన్నమాట. ఇటువంటి శబ్దాలు కొందరు చేశారు. ఆనకములు అంటే తోలుతో తయారు చేసినటువంటి పెద్ద పెద్ద భేరీలు కొందరు మోయించారు. ఇవన్నీ మోగుతూ ఉంటే అక్కడ శోణితపురాన్ని పరిపాలిస్తున్న భండాసురుడి యొక్క సైన్యం అంతా హడిలిపోయింది. భండాసురుడి రాజధాని కూడా కదిలిపోయింది. వాడికి అనుమానం వచ్చింది. వెంటనే కొంతమంది దూతలు పిలిచాడు. హాయిగా ఇంతకాలం మనం ఏదో సుఖంగా బతుకుతున్నాం అనుకున్నాం, మద్యం తాగి అప్సరసలు నృత్యం చేస్తూ ఉంటే అందులో పక్కన మాయ వచ్చి పడిందిగా, ఈ మాయతో పాటు సుఖంగా క్రీడిస్తున్నాం అనుకున్న సమయంలో ఈ భయంకర శబ్దాలు ఏమిటి, ఏం దొరుకుతుందో చూసి రండి అని కొంతమంది దూతలను పంపాడు. ఈ దూతలు బయలుదేరారు. వాళ్ళల్లో కోణవకుడు మాణవకుడు అని ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు ఉన్నదాన్ని రెట్టింపు చేసి చెప్పే లక్షణం కలిగిన వాళ్ళు అనమాట. అక్కడ ఉన్నది ఎంత అయితే కొండంత చేసి చెప్తారనమాట. ఏముండదు అక్కడ, ఏ జంతికో విరిగిపోయింది అనుకోండి, జంతికి విరిగిపోయిందని వాళ్ళు వచ్చి అమ్మో అక్కడండి పెద్ద పిడుగు పడండి, నేలంతా పగిలిపోయిందండి అని చెబుతారు. అందుకనే వీళ్ళని పంపెట్టారు కావాలని, సరదాగా ఏం దొరుకుతుందో చూద్దామని. కల్పించి ఎక్కువ చెప్పే ఈ కాణవక మాణవకులు అనేటటువంటి వాళ్ళు ఇద్దరు అమ్మవారు వస్తున్న వైపుకి వెళ్ళారు, ఆ శబ్దం వస్తున్న వైపుకి. ఒక్క క్షణకాలం వాళ్ళకి భయం కలిగింది. మామూలు భయం కాదు, ఈ ప్రపంచంలో ఆ భీతిని దేనితోటి వర్ణించలేమిటి, అటువంటి భీతి కలిగింది. సాధారణంగా నాకు ఇంత భయం వేసిందండి, అంత భయం వేసిందండి, గుండె ఆగిపోయి అంత భయం వేసిందండి, లేదా నాలుగు పిడతగట్టుకుపోయిందండి, కళ్ళు వైర్లు గమ్మాయండి, ఇలా ఏదో ఒక భయం గురించి చెప్పగలుగుతాం మనం. మన శక్తిని అనుసరించి మనకి కలిగిన భయం వర్ణించగలుగుతాం. కానీ ఇదేం భీతి, వాళ్ళకి కలిగిన భీతి, ఆ భీతిని వర్ణించడానికి వాక్కులు సరిపోవట. ఎందుకని, ముందుగా గుర్రముల సైన్యం బయలుదేరింది. అశ్వారూఢాధిష్ఠితాస్య కోటి కోటిభి ఆవృత, కొన్ని కోట్ల అశ్వములు గుర్రములు, ఈ గుర్రములు టపాటపా నడుస్తున్నాయి. ఈ గుర్రాల సైన్యానికి నాయకత్వం వహిస్తూ శ్యామలాదేవి ఉన్నది. ఆ తర్వాత ఈ గుర్రాలు టపాటపాటపాటప దద్దరిల్ల చేసుకుంటూ ఆకాశాన్ని భూమిని ముందుకు నడుస్తూ ఉంటే ఆ వెనక ఏనుగులు వస్తున్నాయి. అనేక కోటి మాతంగ తురంగరథ పంక్తిభి సంపత్కరీనామ దేవి చచాల సహశక్తిభి. సంపత్కరి అని పేరు కలిగిన ఒక దేవత ఏనుగుల్ని వెంట పెట్టుకుని ఆ ఏనుగుల్లో ఒక పెద్ద ఏనుగు మీద తానెక్కి ముందుకు వస్తున్నది. ఆ ఏనుగుకి సంపత్కరి అని పేరు, రణకోలాహలం అని కూడా అర్థం. రణకోలాహలం నామ సారురోహమతంకజం. రణకోలాహలము అని పేరు కలిగినా లేక సంపత్కరి అని పేరు కలిగినా పెద్ద ఏనుగు మీద ఎక్కువస్తుంది. ఆ ఏనుగు చూస్తే బహుశా భూమండలమే ఏనుగైపోయిందా అన్నంతగా ఉంది. ఆ ఏనుగును చూడగానే వీళ్ళ గుండెలు పీనుగులు అయిపోయాయి. దాని కనుక రథాలు ఎక్కి వస్తున్నటువంటి సైనికులు కనబడ్డారు. ఆ వెనుక కాల్బలం కాలినడకను వస్తున్నటువంటి శక్తులు కనబడ్డాయి. ఇందులో పురుషులు తక్కువ, స్త్రీ సైన్యం ఎక్కువ, అంతా అమ్మవారి శక్తులే వీళ్ళు. వీళ్ళు ఎలా ఉన్నారు, ఖడ్గాలు పెద్ద పెద్ద కత్తులు గుచ్చుకున్నారు కొంతమంది. ఆ కత్తులు గిరగిరా తిప్పుతున్నారు. కత్తుల్లో కొన్నేమో భోషాణం కత్తులు, కొన్నేమో పాషాణం కత్తులు, కొన్నేమో రంపాల్లో ఉన్నాయి, కొన్నేమో విచ్చు కత్తులు. అంటే ఇటువైపు ఇటువైపు కూడా రెండు వైపుల అంచులు ఉంటాయి అన్నమాట. సాధారణంగా కత్తులు కొన్నింటికి ఒకవైపు అంచు ఉంటుంది, వీటికి రెండు వైపుల అంచులు ఉన్నాయి. కొన్ని కత్తులు ఎలా ఉంటాయన్నమాట, అలా కడుపులో కెడితే లోపల ఉన్న పేగులన్నీ ముద్దల ముద్దల కింద బయటికి లాగేసేటటువంటి అంచులు 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 ఉన్నటువంటి కత్తులు అన్నమాట. ఇటువంటి అంచులు, ఇలాంటి రకరకాల కత్తులు, ఈటలు, బల్లెములు, గండ్రగొడ్డళ్ళు, ధనుస్సులు, నారాచములు, క్షురప్రాలు, క్షురప్రాలు అని ఉంటాయి. అంటే మంగళ కత్తులు ఎలా ఉంటాయో అలాగా అన్ని వైపుల అంచులు కలిగినటువంటి బాణాలు, ఇవన్నీ పుచ్చుకుని వాళ్ళు నడుస్తున్నారు. వీరు నడుస్తూ ఉంటే భూమి దద్దరిల్లుతోంది, ఆకాశం కంపిస్తోంది, దుమ్మంతా పైకి లేచిపోయింది. ఆ దుమ్ము ఎలా ఉందట అంటే, నేల మీద సోనితపురం భూమి మీద ఉంది కదా, అందువల్ల వీళ్ళంతా నేల మీద కావాలని నడుస్తున్నారు. నేల మీద నడుస్తున్నప్పుడు ఉన్న మట్లు రకరకాల మట్టులు, కొన్ని ఎడల నల్లగా ఉంది మట్టి, నల్లరేగడి మట్టి, కొన్ని చోట్ల ఎర్రని దుమ్ము, మరి కొన్ని చోట్ల నేల ఎందుకో కొంచెం ఆకుపచ్చగా ఉంది, కొన్ని చోట్ల ఇసక నేల. ఈ సైనికులు నడుస్తుంటే అభినవ జలధర శ్యామంబులగు నెడల ఆకు జంపంబులను అనుకరింప. కొన్ని చోట్ల దుమ్ము శ్యామల వర్ణంలో పైకి లేచింది, కొంచెం ఆకుపచ్చ రంగులో పైకి లేచింది. ఈ పైకి లేస్తున్నటువంటి దుమ్ము ఎలా ఉందన్నమాట, ఆకుల గుట్టలు, పచ్చని ఆకులు గుట్లగా పోసినట్టుగా కనపడుతోంది. ఆకులు లేక పొదరెళ్ళు లేక పచ్చగడ్డి బయళ్లలా కనపడుతున్నది. మరికొన్ని చోట్ల ఎర్రని దుమ్ము పైకి లేచింది. అవి ఎలా ఉన్నాయి, మందార పుష్పాలు లేకపోతే ఎర్రని పువ్వుల్లా కనపడుతున్నాయి, పూల గుత్తుల్లో కనపడుతున్నాయి. మరికొన్ని చోట్ల నల్లని మట్టి లేచింది, అవి నీలోత్పల దళములు, నల్లని ఉత్పల దళాలు కలువ పువ్వుల్లో కనపడుతున్నాయి. మరికొన్ని చోట్ల దుమ్ము ఏదో గొట్టల్లో పైకి లేచిపోతుంది, అవి ఎలా ఉన్నాయి, చెట్టు యొక్క కాండముల వలె కనపడుతున్నాయి. వెరసి ఈ దుమ్ము పైకి లేస్తుంటే ధరాధూళి లలితవనము, భూమి మీద నుంచి దుమ్ము అనే ఒక ఉద్యానం పైకి లేచింది అన్నట్టుగా ఉందిట. అంటే మట్టే నేల మీద నుంచి పైకి ఎగురుతున్నటువంటి ధూళి ఒక ఉద్యానవనంలో ఉందంటే ఆలోచించండి. సాధారణంగా ఉద్యానంతో పోల్చరు, అంత బాగా ఉందన్నమాట. మట్టిలో కొన్ని చోట్లేమో ఆకుగుట్టల్లాగా, కొన్నేమో పువ్వుల్లాగా, కొన్నేమో కాండాల్లాగా ఇలా కనపడుతూ ఉంటే చూడడానికి భూమి మీద నుంచి మట్టి ఒక అడవిలా తోటలా మారిపోయి పైకి లేచి వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా ఉంది. అటువంటి వాటిని చూచారు వాళ్ళు. ఇవన్నీ ఒక ఎత్తైతే పల్లకీళ్ళు ఊరేగి వస్తున్న శక్తులు కొంతమంది కనపడ్డారు. అందులో నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని అని సంతోషిస్తున్న వీళ్ళందరినీ నిత్యాతిథులు అంటారు. ఈ నిత్యాతిథి దేవతలు ఒక పక్క నుంచి వస్తున్నారు. వీళ్ళ దగ్గరున్న ఆయుధాలు అగ్నిజ్వాలల్లా మండిపోతున్నాయి. ఇవి సరిపోక వనాయుజాశ్చ కాంభోజాహ పారదాహ సింధు దేశజాహ, కొన్ని గుర్రాలు ఉన్నాయి, అందులో కొన్ని వనాయుజములు, కొన్ని కాంభోజ దేశంలో పుట్టినటువంటి గుర్రాలు, కొన్ని పారద దేశాలు, కొన్ని సింధు దేశం నుంచి వచ్చినవి. అందుకే సింధు దేశంలో పుట్టాయి కాబట్టి గుర్రాలని సైంధవం అని కూడా అంటారు. ఆయా గుర్రాలకు ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుందండి. అరేబియా గుర్రాలు ఒక సైజులో ఉంటాయి, సింధు దేశపు సైంధవాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. కాంభోజ దేశపు గుర్రాలు తోక పైకెత్తుతూ ఉంటాయి. అటువంటి విచిత్రమైన అన్ని ప్రాంతాలలో ఉండే గుర్రాలు ఇప్పుడు అమ్మవారులతో పాటు వస్తున్నాయట. టంకణ దేశపు గుర్రాలు, పర్వత దేశ గుర్రాలు, పారసీక అంటే ఆ రోజుల్లో కూడా పారసీక దేశం ఉందని అర్థం, పర్షియా ఇవాల్టిది కాదు కదా, ఆ రోజుల్లో పారసీకము అనగా అమ్మవారి భక్తులకి నిలయమని పేరు. నిన్న మొన్న మీరు చూడండి వాళ్ళు మక్కాని మీరు తలుచుకుంటున్న తోట అక్కడ శివలింగం ఉండేది కింద, ఇప్పటికీ ఆ శివలింగాన్ని మొన్నే మళ్ళీ యూట్యూబ్లో పెట్టారు. అక్కడ అర్చనా విధానం అంతా అలాగే ఉంటుంది. పూర్వం అక్కడ విక్రమాదిత్యుడని విక్రమార్క మహారాజుల్లో చాలామంది ఉన్నారు, అందులో విక్రమాదిత్యుడు అని ఒక ఆయన ఉన్నాడు, గుప్తరాజులు అంటారు వీళ్ళని. ఈ గుప్తరాజుల్లో రెండవ విక్రమాదిత్యుడు అక్కడ ఒక పెద్ద ఆలయం కట్టించాడు, అమ్మవారు అయ్యవారు ఉన్న ఆలయం. ఆ ఆలయం మీదే ఇప్పుడు ఈ తర్వాత ఈ మహమ్మద్ ప్రవక్త అన్నవాడు వెళ్ళి అది పడగొట్టించి గుడి కట్టించాడు. ఒక్క శివలింగం మాత్రం పీకించి అక్కడ పక్కన గోడలో పెట్టించాడు, ఎందుకంటే ఈ లింగం ఉన్న చోట శక్తి ఉంది, ఇది మొత్తం పీకేస్తే మనం నాశనం అయిపోతామని. మీకు వీలుంటే ఒకసారి యూట్యూబ్లో వెతకండి దాన్ని, మీకే తెలుస్తుంది. అవన్నీ ఒకప్పుడు ఆలయాలే, ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మన ఆలయాలే. మహానుభావుడు విక్రమాదిత్యుడు చాలా గొప్ప ఘనకార్యాలు చేశాడు. ఆ ప్రాంతాన్ని పూర్వం మొత్తం అన్నీ కలిపి, ఏది ఇప్పుడున్నటువంటి అరబ్ కంట్రీస్ అన్నిటికీ క్యాపిటల్ సిటీ పారసీక దేశం. పారసీకం అంటే పర్షియా. ఆ పర్షియా శబ్దం తర్వాత తర్వాత ఇరాన్ అయిపోయింది అన్నమాట. ఒకప్పుడు పారసీకము అనేవారు సంస్కృతంలో. పారసీకం పోయిన తర్వాత ఏవో భాషలు వచ్చాయి కాబట్టి పర్షియా అయిపోయింది. క్రమంగా అది కూడా ఇరాన్ అంటారు. ఇప్పటికి కూడా అక్కడ పారసీకపు దేశపు తివాచీలు ఎంత బాగుంటాయండి. అవన్నీ మన శిల్పాలే, లాంగ్వేజ్ మారిపోయింది అంతే. ఇరాక్ కూడా ఒకప్పుడు అవన్నీ ఆ ప్రాంతాలన్నీ మనవి. ఇరాక్కు ఇరాను ఇవన్నింటినీ కూడా మద్రదేశపు రాజు శల్యుడు పరిపాలించేవాటి, ఆయన అదుపులో ఉండేవాటి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ కువైట్ అని ఉందే, అది నిజానికి కువైట్గా సుబంది కోనంగ దేశము అంటే మన్మధుడు కొంతకాలం దాన్ని పరిపాలించాడు. అందుకే ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఏవో తెలియని పిచ్చి కోరికలు కొన్ని పుడుతూ ఉంటాయట. బహ్రెయిన్ అని ఉంది, అది బహ్రెయిన్ కాదు నిజానికి, అది ఇప్పటికి కూడా బహ్రెయిన్ దేశంలో వజ్రాలు దొరుకుతాయి కదా, ఎక్కడ చూసినా వజ్రాలు దొరుకుతాయే. అది నిజానికి పద్మనిధి పుట్టినటువంటి లక్ష్మీదేవి యొక్క స్థలం. ఇటువంటి స్థలాలన్నీ కాలప్రభావంతో అన్ని ప్రాంతాలకి వెళ్ళిపోయి ఇతర మతాల చేతిలోకి వెళ్ళిపోయి అలా 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 ముక్కలు 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 కాగా ఈ కాస్త భారతదేశం మిగిలింది. ఈ కాస్త భారతదేశంలో కూడా వెస్ట్ బెంగాల్ని మళ్ళీ సెపరేట్గా ఇంకో పాకిస్తాన్లో తయారు చేసి బంగ్లాదేశ్లో తయారు చేయాలని ట్రై చేస్తోంది ఇప్పుడున్న ఒక ఆవిడ పాపం. ఆవిడ ఆటలు సాగకుండా చేయడానికి భగవంతుడు మన అనుగ్రహించి ఆ ప్రాంతంలో కూడా హృదయ పద్మములు వికసించేలా చేస్తున్నాడు. ఆ తర్వాత దైవానుగ్రహంతో ఈ భూములు ఇంకా మిగలాలి మనకి. నాకు నమ్మకం ఏంటంటే భవిష్య పురాణంలో చెప్పాడు రాబోయే 100 సంవత్సరాల్లో పోయిన భూములు మళ్ళీ మనకు వస్తాయి, కొన్ని దేశాలు మనలో కలిసిపోతాయి. అనగా ఈ బంగ్లాదేశ్ ఒకటి పాకిస్తాన్ ఒకటి మళ్ళీ పూర్వంలాగా భారతదేశంలో కలిసిపోతుంది. బర్మా దాన్ని రంగస్థల దేశం అని పిలిచేవారు, అదే రంగూన్ అయింది రంగస్థలం కాస్త. సింగపూర్, సింహపురం, మలేషియా, మలయద్వీపం ఇవన్నీ దేశాలు విడిపోయాయండి. కాంబోజ దేశం కంబోడియా, ఇప్పుడు కంపూచి అని కూడా పేరుంటాను. కాంబోజ దేశం అనేవారు కాంబోడియా అని. ఎన్ని దేశములు మన కింద ఉండేవి. మనలో ఐకవత్యం తక్కువ అండి, దానివల్ల ఏమైపోతుందంటే విడిపోతాం. మనకి మనం మన కుటుంబం లేకపోతే మన శాఖ మన కొంప మన వీధి మళ్ళీ అక్కడ ఇంట్లో కూడా మనం మన ఇద్దరం. ఆ ఇద్దరిలో మళ్ళీ ఊడు బెళ్ళలు పడకపోతే వీడు ఒక్కడిది ఒక పార్టీ, సింగిల్ విండో పార్టీ అనమాట. ఇలా కొట్టుకు తెచ్చిపోతే ఏముంటాయి దేశాల్లో. నా వాడైతే వాడు ఏ మతంలో ఉన్నా పర్వాలేదు, వాడికి ఓట్లేసేద్దాం, వాడు ఎంత దుర్మార్గుడైనా పర్వాలేదు, ఎంత నీచుడైనా పర్వాలేదు, మనోడండి అంటారు. ఈ మనోడేమిటి, ఇటు పిచ్చాడు నువ్వే నాశనం అయిపోతుంటే మన ఏంటి మనవాడేంటి. నరకాసురుడు సొంత కొడుకైనా శ్రీకృష్ణ పరమాత్ముడు వాడిని నరికి అవతల పారేశాడు లోకకంఠకుడు కనుక. అది భగవంతుని యొక్క స్ట్రాటజీ అంటే. అభిమన్యుడు అంటే ఎంతో ఇష్టం కృష్ణుడికి, కానీ అభిమన్యుడు ఎక్కువ కాలం బతికితే భవిష్యత్తులో వాడిని చంపడానికి కృష్ణుడు ఇంకో అవతారం ఎత్తాలని యుద్ధంలో వాడు చచ్చిపోయేలా చేశాడు. ఘటోత్కచుడు చచ్చిపోతే భీముడు మొదలైన వాళ్ళు ఏడుస్తూ ఉంటే కృష్ణుడు ఎగిరి గంతులేసి ఓహోహోహో అన్నాడు. మేమంతా ఇంత ఏడుస్తూ ఉంటే భీముడు కొడుకు చచ్చిపోయి ఏడుస్తుంటే నీకు ఎందుకు ఇంత ఆనందం కలిగింది అని అర్జునుడు అంటే, వారి పిచ్చివాడా కర్ణుడి దగ్గర ఉన్న ఆ శక్తి ఒక్కడిని చంపే శక్తి, ఆ శక్తి నీ మీద నా మీద వేస్తే ఇద్దరులో ఎవరొకటి పోతాం, అంత గొప్ప శక్తిని ఇంద్రుడు వాడికి ఇచ్చాడు. ఆ శక్తి వాడి దగ్గర ఉన్నంత వరకు ఆ శక్తి వల్ల నిన్ను నేను కాపాడలేను, అందుకే వాడికి ఆ శక్తి నీ మీద ప్రయోగించకుండా మతిమరుపు కలిగించేవాడిని. అదంతా పక్కన పెట్టు, ఈ ఘటోత్కచుడు ప్రస్తుతం మన మీద అభిమానంతో మన దగ్గర ఉంటాడు, కానీ ఎప్పటికీ వాడు రాక్షస బుద్ధి వాడిదే. ఒక్క 10-15 ఏళ్ళు ఇంకా తర్వాత బతికితే వీడు, ఇప్పుడు చావకుండా ఇంకో 15 ఏళ్ళు బతికితే ఆ తర్వాత నీ మీదకి నా మీదకి కన్న తండ్రి మీదకి దండయాత్రకు వచ్చే క్రూరుడు అవుతాడు వీడు. వీడిని కొంతమంది బాగా రెచ్చగొడతారు, అప్పుడు వీడి వల్ల మనం చాలా ప్రమాదం తెచ్చుకుంటాం, అప్పుడు వీడిని చంపడానికి నేను ఇంకొక అవతారం ఎత్తాలి, అందుకే వీడు పోవడం నాకు ఇష్టం అన్నాడండి ద్రోణ పర్వంలో స్వయంగా కృష్ణుడు అన్నమాట. కాబట్టి లోకకంఠకుడు ఎవడైతేనే, వాడు భీముడు కొడుకైతేనే లేకపోతే మేనలుడు అయితేనే వాడు పోవాలి తప్పదు, లేకపోతే లోకాలు నాశనం అయిపోతాయి. ఇది ఆనాడు మహాత్ముల యొక్క నిర్ణయం. సగరుడు తన కొడుకునే దేశ బహిష్కరణ శిక్ష విధించి గెంటించాడు. సగరుడు అసమంజసుడు, అసమంజసమైన పనులు చేస్తే ఇంట్లోంచి గెంటాడా లేదా. కానీ మనం కలియుగంలో అర్థం మహావాడండి, వాడు ఎన్ని పాపాలు చేసినా మొత్తం డబ్బంతా వాడిదేనండి, పొరపాటు కూడా ఇంకోటికి ఇవ్వమండి. వాడు ఎన్ని విధవ పనులు చేసినా నీచ పనులు చేసినా వాడు మనవాడనే ఈ ఒక్క భ్రాంతి మనలోంచి పోకపోతే ముక్తి పొందమట. అందుకనే ఇన్ని దేశములు మళ్ళీ మన దేశంలోకి తిరిగి రావాలంటే కలవాలంటే ఈ దేహభ్రాంతి సంసార భ్రాంతి లేనివాడు పరిపాలించాలి. ఈ కుటుంబ పాలనలు మనకు వద్దు. అసలు భగవంతుడి అనుగ్రహంతో అందరం బాగుపడాలని మళ్ళీ ఒకసారి కోరుకోండి. జై శ్రీరామ్. ఈ విధంగా మొత్తం రకరకాల దేశాల నుంచి వస్తున్నటువంటి ఈ గుర్రాలను చూచారు వాళ్ళు. ఒక్క క్షణకాలం నిశ్చేష్లైపోయారు. అతి కష్టం మీద వాళ్ళకి మనస్సులు కదిలే అమ్మ బాబోయ్ అనుకుని వణికిపోయి పరుగు పరుగున ఆ క్షణమే తమ రాజైన భండాసురుడి దగ్గరికి వెళ్ళిపోయారు. మహారాజా మహారాజా అంటే ముందు మహారాజా అన్నారు ఆందోళనతో. తర్వాత మాట రాక తడబడిపోయి గొంతు నిండిపోయి వణికిపోయి కింద కూలిపోయారు. వెంటనే రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. ఏమిటి, ఎక్కడన్నా ఏదన్నా ఇంత ఉంటే కొండంత చేసి చెబుతారు వీళ్ళు, అందుకే వెళ్ళ పంపాను నేను. కొండంత చేసి ఉన్నదానికంటే లేని ఎక్కువ కల్పించి చెప్పే వీళ్ళు ఏమిటి, మాట తడబడి నోరండి ఇలా పడిపోయారేమిటి అనుకుని ఎవరక్కడ వారుని వాహిని పట్టుకురండి అన్నాడు. అక్కడ మంచి కొండలు ఉన్నాయండి, వీళ్ళ కోసం స్పెషల్ బ్రాండ్స్ తయారు చేశారు. అవి పట్టుకొచ్చి నోట్లో పోయి కానీ అప్పుడు ఆహా ఓహో అని కదిలారట. అంటే దీన్ని బట్టి రాక్షసులకి తిరిగి మాట రావాలంటే వాళ్ళకి ప్రత్యేక వారుని పోయించాలి, మద్యం పోయించాల్సి వచ్చిందనమాట. అప్పుడు ఆ మద్యం కాస్త గొంతుకులో పడాక అవి పడిన వెంటనే వాళ్ళు గొంతుకులు విప్పారు. అప్పుడు కాస్త కోలుకుని మహారాజా ఈ మద్యం వల్ల మా కంఠం కొంచెం సవరించుకోగలిగాం, మాకు కొంతైనా శక్తి వచ్చింది, ఇప్పుడు మాట్లాడతాం, కానీ మాట్లాడాలంటే మాకు భయం కలుగుతున్నది, ఏదో ఒక మహాభూతం కొన్ని కోట్ల భూతములను వెంట పెట్టుకుని మన మీదకి దండయాత్రకు వస్తున్నది, సింహాసనం మీద కూర్చుని ఉన్న ఒక దేవతను చూచాం, ఆవిడ దేవతో దెయ్యమో తెలియటం లేదు, అనేక బాహువులతో అనేక నేత్రములతో వికృతాకారంతో ఉంది. నిజానికి అమ్మవారు లలితాదేవి చాలా కోమలంగా ఉంటుంది, కానీ పాపాత్ములు కాబట్టి వీళ్ళకి మాత్రం భీకరంగా కనపడింది. శ్రీకరంగా ఉండవలసిన తల్లి భీకరంగా కనపడిందంటే వీళ్ళు పాపాత్ములు అని అర్థం. ఇక్కడ మనకి చెప్పకుండా ఒక మాట చెబుతున్నాడు చూసారా, మంత్రశాస్త్ర రహస్యాన్ని ఈ పురాణంలో వ్యాసుడు. అమ్మవారి సహస్రనామం చదివితే శుభం తప్ప అశుభం ఉండదు. బాలామంత్రం వంటి మంత్రములు జపించే వాళ్ళకి ఆనందం కలుగుతుంది, శుభం కలుగుతుంది. కానీ అమ్మవారి సహస్రనామం చదివామండి మాకు బెడిసి కొట్టిందండి, మాకు భయంగా ఉందండి, అది మాకు అచ్చి రాలేదంటే మీరు రాక్షసులని అర్థం అంట. భండాసురుడు యొక్క అనుచరులు ఉంటారే వాళ్ళు మాత్రమే లలితా సహస్రనామాన్ని చదివినా లలితాదేవిని చూసినా వణికిపోతారట. అమ్మవారిని చూస్తే వణికిపోవడం ఏంటండి, మాకు భయం వేస్తుందండి, అమ్మవారు విరుచుకు తింటుందేమోనండి అన్నారంటే వాళ్ళు ఎంత అజ్ఞానులు అంటే వాళ్ళు రాక్షసులు అయి ఉంటారు. ఒక్క రాక్షసునికి మాత్రం శ్రీకరి లోక భీకరిగా కనపడుతుంది, తక్కిన వాళ్ళకి శ్రీకరిగా కనపడుతుంది, శుభకరిగా కనపడుతుంది, శాంకరిగా కనపడుతుంది. మనకేమో అమ్మవారిని చూస్తే ఆ కోమలత్వం, ఆ అపూర్వమైన లావణ్యం, ఆ అపూర్వమైన తేజస్సు చూస్తే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది, కన్న తల్లిని చూసిన దానికంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది, వాళ్ళకేమో భీతి కలిగింది. అందుకే వాళ్ళు ఏమన్నారు, భయంకరాకారిణిని చూచాం, ఆవిడ చుట్టూతా రకరకాల సైనికులు ఉన్నారు, సింహాలెక్కిన వాళ్ళు, లేళ్ళెక్కిన వాళ్ళు, గుర్రాలెక్కిన వాళ్ళు, దున్నపోతులు ఎక్కిన వాళ్ళు, పల్లకీలు ఎక్కిన వాళ్ళు, ఏనుగులు ఎక్కిన వాళ్ళు, పీనుగులు ఎక్కిన వాళ్ళు, అనేకములైన నేత్రములు ఉన్నవాళ్ళు, నేత్రములు లేని వాళ్ళు, భీకరమైన ఆయుధాలు ధరించిన వాళ్ళు, వికృతాకారిణులు, వీళ్ళందరితో కలిసి ఒక మహాశక్తి మన మీదకి దండయాత్రకు వస్తున్నది. అది చూస్తేనే చాలు మేమందరం వణికిపోతున్నాం. అందులో ఒక ఆవిడ ఉంది, కాళీ కటాక్షవత్యక్షణ నృత్యభుజగ భీషణ, నల్లగా ఉంది ఒక ఆవిడ. ఆవిడ మెడనండ పుర్రెలు దండలు ఉన్నాయి, పెద్ద ఖడ్గం ఒకటి చేత్తో పట్టుకుంది, ఆ కత్తి కూడా సగం విరిగిపోయిన కత్తి, మిగతా సగం కత్తి చేత్తో పట్టుకుంది. అమ్మవారి చేతిలో కత్తి సగం విరిగినట్టు ఉంటుంది చూసారా మీరు, పైభాగం విరిగిపోయి ఆ కత్తి మొండి కత్తి, అంచులు మాత్రం పదురుగా ఉంటాయి, పక్క అంచులతో నరికి ఆ మొండికత్తితో పోటీ పొడిచి మరీ చంపుతుంది. పాపాత్మల్ని మొండికత్తితో చంపాలన్నారు, బండకత్తితో చంపాలట, ఒక దెబ్బకి చావకూడదు వాడు. అందువల్ల పాపాత్ములకు ఆ శిక్ష వెయ్యాలి. అటువంటి కత్తి పుట్టుకుని నృత్య భుజగ భీషణ, ఒక మహాపావులాగా నృత్యం చేస్తున్నది ఆవిడ పక్కన. రకరకాల ఆయుధాలు పుచ్చుకున్నటువంటి స్త్రీలు ఉన్నారు, అనగా వీళ్ళు కొంచెం ఎక్కువ చెబుతారేమో అనుకున్నాడు ఆయన. వీళ్ళు ఎప్పుడు ఎక్కువ కల్పించి చెబుతారుగా, ఉన్నది ఎంతైతే కొండంత చెబుతారు కదా. అందుకని ఎందుకైనా మంచిదని ఆయన చేశాడు. ఈసారి తన కొడుకుల్ని పిలిచాడు. 8 మంది కొడుకులు ఉన్నారని చెప్పుకున్నాగా, ఆ 8 మంది కొడుకుల్ని పిలిచారు. ఒకసారి మీరు వెళ్ళి చూసారంటారా, ఈ మాణవకుడు కాణవకుడు ఇద్దరు కూడా కల్పించి ఎక్కువ చెబుతూ ఉంటారు. ఎవరో ఒక ఆవిడ వస్తూ ఉంటే, ఆవిడ వెనకాతలు కొంత సైన్యం వస్తూ ఉంటే, వీళ్ళు కంగారు పడిపోయి భయపడిపోయి ఉన్నది లేనిది కల్పించి చెబుతున్నారేమో, అందువల్ల ఏం జరుగుతుందో చూసిరండి అనగా ఈ 8 మంది వెళ్ళారు. వాళ్ళు ఆశ్చర్యపోయారటే అక్కడున్న దృశ్యం చూసి. ఒక మహారథం ఒకటి కనపడింది. ఈ రథమునకు గేయ చక్ర రథము అని పేరు. ఆ రథం 4 చక్రములు కలిగిన రథం. దానికి గుర్రములు 7 గుర్రములు ఉన్నాయి. ఆ 7 గుర్రములు ఒక గుర్రం నడిస్తే సా, ఇంకో గుర్రం నడిస్తే రి, ఇంకోటి నడుస్తుంటే గా, ఇంకోటి నడుస్తుంటే మా, ఇంకోటి నడుస్తుంటే పా, ఇంకోటి అడుగులేస్తే దా, ఇంకోటి అంటే నీ అంటున్నాయట, అంటే సరిగమ పదని. అవే 7 గుర్రాలు. ఈ 7 గుర్రములు టక్ 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 నడుస్తుంటే సరిగమ పదని అంటున్నాయన్నమాట. సప్తస్వరాలు పలుకుతున్నాయి. అందుకని గేయ చక్ర రథము అన్నారు. ఇంక ఈ చక్రాలు 4 చక్రాలు ఉన్నాయి కదా, ఆ రథానికి ఉన్న 4 చక్రాలు. ఆ 4 చక్రాలు ఎటు కదిలితే ఎటువైపు ఒక్కొక్క వైపు ఒక్కొక్క మనోహరమైన రాగం వినపడుతుందట. చూశారు, ఊరికే పేర్లు సరదాగా పెట్టలేదు. రథం నడుస్తూ ఉంటేనే సంగీత ధ్వనులు వస్తున్నాయి, సప్తస్వరాలు వస్తున్నాయి, రకరకాలైనటువంటి పాటలు వినపడుతున్నాయి. అందుకని గేయ చక్ర రథము అన్నారు దాన్ని. మన వాళ్ళు కొంతమందికి ఇదంతా నిజమేనా అని ఒక పిచ్చి ఆలోచన ఒకటి ఉంటుంది. అంటే మూర్ఖులకి, అజ్ఞానులకి. బుర్ర ఉన్నవాడికి జ్ఞానికి ఆ అనుమానం రాదు. మీరు ఎప్పుడైనా విజయనగరం వెళ్ళండి, అక్కడ రాళ్ళు ఉంటాయి 7, కొట్టండి, సరిగా ఒక పదని అని పలుకుతాయి. మీలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, విజయనగరం, హంపి విజయనగరం, కృష్ణరాయల సామ్రాజ్యానికి వెళ్ళి రాళ్ళు సరిగమ పదని సా పలకడం చూసిన వాళ్ళు ఉంటే చేయొస్తుండోసారి. అది చాలామంది చూశారు. ఇంకా నేను కొత్తగా చెప్పేదే ఉంది. ఎంత అద్భుతం ఏంటండి ఇది, రాళ్ళు ముట్టుకుంటే ఆ స్వరం వస్తుంటే. ఇంకా అమ్మవారి రథానికి ఉన్న గుర్రాలను చక్రాల నుంచి శబ్దాలు రావడంలో ఆశ్చర్యమే ఉంది. నేను చాలా పర్యాయాలు వెళ్ళాను కాబట్టి చెబుతాను. అక్కడికి అమరశిల్పి జక్కన్న గారు కట్టించిన ఆలయం చూస్తే స్తంభాలు ఉంటే స్తంభానికి కింద నేల మీద ఆనదు, కింద నుంచి పంచి మనం లాక్కుంటాం. తెలుసుగా మీకు అక్కడ జక్కన్న గారు కట్టించిన బేలూరు చెన్నకేశవుడు ఆలయం ఉంది, విష్ణుమూర్తి ఆలయం. ఆలయంలో స్తంభాలు నేల కానవు కొన్ని చోట్ల. ఆ స్తంభం కింద మనం పంచి పెట్టిలా లాగుతాం, నేల కానకుండా స్తంభం ఎలా నిలబడింది, దాని మీద అసలు మండపం ఎలా కట్టాడో అడిగి తెలియదు. అది టెక్నాలజీ అంటే. ఆ మధ్య చచ్చిపోయాడే కుళ్ళి ఉదరుడు, వాడు అనేవాడు అనమాట, రాముడు ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు, సేతు కట్టాడు అంటాడు. రాముడు ఇంజనీరింగ్ కాలేజీ వీడికి ఎక్కడ కనపడుతుంది, వీడు మహానికి, వీడు చదువుకున్నది డొనేషన్ చదువు, అసలు వీడికి చదువే రాదు. అసలు ఇంజనీర్లు వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తితే అలాంటి పిల్లర్స్ వేయగలరండి వాళ్ళ మీరు. ఎవరైనా మళ్ళీ అలాంటి శిల్పకళను ఇవ్వగలుగుతారా? ఆనాడు వాళ్ళు విశ్వకర్మలు అంటే వాళ్ళు, వాళ్ళు మయుడంటే వాళ్ళంటే విశ్వకర్మలు అంటే వాళ్ళు మహానుభావులు. శ్రీశైల ఆలయంలో ఉన్న శిల్పాలు కానీ, ఆ స్తంభములు కానీ, అటువంటి ఆలయాలు కానీ ఎన్ని జన్మలెత్తితే కట్టగలం. రామేశ్వరం చూడండి, తంజావూరు చూడండి, బృహదీశ్వర ఆలయం చూడండి, ఏ ఆలయం చూడండి, అపూర్వమైనటువంటి కట్టడాలు అవి. ఆ కట్టడాలు ఇవాళ్ళ ఏ ఇంజనీరు వల్ల కాదు, ఎన్ని జన్మలెత్తినా కాదు. మనకి అక్కడ అంతరించిపోకుండా ఇంకా కొంతమంది కాపాడుతున్నారు, వాళ్ళని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెబుతున్నాను అన్నమాట. ఎంత అద్భుతం అది, అసలు ఎలా పైకి తీసుకెళ్ళారు ఆ స్తంభాలు. ఇప్పటికూడా ఒక కంచిలో ఒకే శిలట ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది. ఇంత రాయి పైకి ఎలా ఎత్తారండి అసలు వాళ్ళు అంత పైకి? రాళ్ల స్తంభం మీద మళ్ళీ ఒకే రాయి పట్టుకెళ్ళి పెట్టారు. ఇప్పుడు మనం జేసీబీ పెడితే కూడా లేవట్లేదు, అవి జేసీబీలు విరిగిపోతాయి. ఇన్ని టెక్నాలజీలు ఉన్న రోజుల్లో పైకి ఎత్తలేకపోతున్నాం. ఆ రోజుల్లో ఇవి లేకుండా ఎత్తారు. అంటే వాళ్ళ దగ్గర ఎంత అద్భుతమైన కళ ఉన్నది, ఎటువంటి శక్తి ఉన్నదో ఆలోచించండి. వాళ్ళు నిజమైన ఇంజనీర్లు అంటే. వాళ్ళ ముందు మనమెంత మన బతుకెంత, వారికి తెలియకుండా ఊ నోటుకొచ్చినట్టు వాగడే. అలాంటి సరిగమ పదనేశ శబ్దములు చేస్తున్న గేయ చక్ర రథం మీద ఎక్కి కొంతమంది అమ్మలు వస్తున్నారు. ఇక ఆ తర్వాత కిరిచక్రము అనేటటువంటి ఒక రథం ఉన్నది. దానిని ఒక విచిత్రమైన రథంగా వర్ణించాలి. ఏమిటి ఆ రథం? పంది ఆకారంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీ దేవతలు ఆ రథాన్ని లాక్కొస్తారు. చక్రములకు చుట్టూతో కూడా వరాహమూర్తులే ఉన్నాయట. ఆ చక్రాలు నడుస్తుంటే వరాహమూర్తే నడుస్తున్నట్టుగా అనిపిస్తున్నమాట. అందుకని కిరి చక్ర రథారూఢ అయిన అమ్మవారులు కొందరు కనపడ్డారు. ఇదంతా ఒక ఎత్తైతే ఒక అద్భుతమైన రథం వాళ్ళకి కనపడింది. ఆ రథం ఎలా ఉన్నది అంటే భూమ్యాకాశములు నిండిపోయే రథం. దానికి చక్రముల పైన ముందు ఒక ఆవరణ ఉన్నది, ఆ ఆవరణ పైన ఇంకో ఆవరణ ఉన్నది, అలా 9 ఆవరణలతో తయారు చేయబడిన రథం. అదే శ్రీచక్ర రథం అంటే చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. అది చక్రరాజ రథం. శ్రీచక్రమే ఒక రథం అన్నమాట, రథమే శ్రీచక్రం. ఆ మధ్యలో మాత్రం తొట్లో అమ్మవారు కూర్చుని ఉన్నది. మధ్యలో కూర్చున్నావిడ లలితాదేవి, సింహం మీద కూర్చున్నావిడ దుర్గాదేవి. గేయ చక్రము మొదలైనటువంటి రథాల్లో అమ్మవారి యొక్క శక్తులు ఈ మంత్రిణ్యంబ శ్యామల మొదలైనటువంటి వాళ్ళు కూర్చునున్నారన్నమాట. ఆ శ్రీచక్ర రథం చూడటంతో వాళ్ళకి ఇంకా ఆశ్చర్యం కలిగింది. ఈ శ్రీచక్ర రథం ఎంత ఉన్నది అంటే 1000 యోజనముల వైశాల్యముతో నిండి ఉన్నది. దాని నిండా ఏ వైపు చూసినా చంద్రుళ్ళు సూర్యుళ్ళు కూర్చుని ఆ రథాన్ని వెలిగింపజేస్తున్నారు. ఆ రథంలో అన్ని దిక్కుల్లోనూ చంద్రుడు సూర్యుడు మొదలైనటువంటి వాళ్ళు కూర్చున్నారు. ఒక చంద్రుడు కాదు, 100 మంది చంద్రుడు లోపల ఉన్నారు. మనం దీపాలు పెట్టుకున్నట్టుగా ఒక్కొక్క చంద్రుడు ఒక్కొక్క దీపం, ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క దీపంలో ఉన్నారు. వాచా మగోచర మగోచరమేవ బుద్ధేరి తృప్తియ నకలనీయమనన్యతుల్యం. వాక్కుకి వర్ణించటానికి అలవి కాని రథం అది, కంటికి సరిగ్గా కనపడనటువంటి రథం అది. ఆ రథాన్ని చూస్తేనే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి కనుక చూడలేకపోతున్నారట. అప్పుడు హడిలిపోయినటువంటి వాళ్ళు ఒక్క క్షణకాలంలో ఇక్కడ ఉండలేమురా బాబు అని పరుగున తండ్రి దగ్గరకు వచ్చేశారు. నాన్నగారు, ఈ కాణవకుడు మాణవకుడు చెప్పింది చాలా తక్కువ కోణం, అక్కడ ఉన్నామని చూస్తే ప్రాణమే పోతోంది. భయంకరమైన కాంతితో ఉన్న ఒకనొక ఆవిడ ఎన్నో శక్తులతో వస్తుంది, అసలు ఎవరు దీనికి నాయకురాలో తెలియట్లేదు. చక్రరాజంలో ఉన్నావిడ, గేయ చక్రంలో ఉన్నదా, కిరి చక్రంలో ఉన్నదా, లేక సింహం మీద కూర్చున్నావిడ, లేక నల్లగా ఉన్న కాళికయా, ఎవరు ఈ శక్తులకు అధిష్టాన దేవతయో తెలియటం లేదు. అటువంటి శక్తులు, అసంఖ్యాక శక్తులు మన నగరం కేసి దండయాత్రకు వస్తున్నాయి అనగానే అగస్త్యుడు ఒక క్షణకాలం కళ్ళు మూసుకుని, స్వామి అమ్మవారి మీద ఉన్న భక్తితో అడుగుతున్నాను, అమ్మవారికి 25 నామాలు ఉన్నాయని చెప్పావు ఒకప్పుడు, ఇప్పుడు అమ్మవారు 25 విచిత్ర దివ్య రూపాలతో వస్తుందన్నావు, ఆ 25 నామాలతో కూడినటువంటి అమ్మవారి శక్తుల్ని వర్ణించి నాకు వినిపించు. అది విని నా జీవితం చరితార్థం చేసుకుంటాను. చక్రరాజం మీద, కిరిచక్రం మీద, చక్రేశ్వరి అని పిలువబడేటటువంటి కామేశ్వరి 25 రూపాల్లో ఉంటుందిట. వాటిని పంచవింశతి రూపాలు అంటారు. ఈ రూపములు ఇప్పుడు యుద్ధానికి వెడుతున్నప్పుడు నా కంటి ముందు నువ్వు చెబుతూ ఉంటే కనపడుతున్నాయి. ఆ రూపముల యొక్క నామములు నాకు చెప్పు, ఆ నామములు వీలున్నప్పుడల్లా తలుచుకొని ధరిస్తాను అని అగస్త్యుడు ఈ ఘట్టం మధ్యలో ఒక క్షణం ఆపి అమ్మ నామాలు చెప్పమని అడిగాడు. యుద్ధానికి వెడుతున్నటువంటి అమ్మవారి 25 శక్తుల గురించి చెప్పమన్నాడు. ఆయన అన్నమాట ఏంటో తెలుసా, వాజివక్త్ర మహాబుద్ధే పంచవింశతి నామభిః లలిత పరమేశాన్యా దేహి కర్ణ రసాయనం. చెవులకు అమృతం వంటివి అమ్మవారి 25 నామాలు. లలితా పరమేశ్వరి యొక్క 25 నామములు వినాలి అని కోరుకుంటున్నానో, వింటే చెవులలో అమృతం పోసినట్టు ఉంటుంది. అనగా చెవులకి ఆహ్లాదం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, దానివల్ల నాకు మళ్ళీ జన్మరాదు. ఆ నామములు చెప్పనగా ఈ యుద్ధ ఘట్టంలో ఉన్నటువంటి అమ్మవార్ల యొక్క 25 నామాలను హయగ్రీవుడు చెప్పాడు. సాధారణంగా ఈ సంస్కృతంలో ఎవరన్నా మాట్లాడితే ఉవాచ అంటే పలికెను, హయగ్రీవ ఉవాచ అనాలి, అగస్త్య ఉవాచ అనాలి. కానీ అగస్త్యుడి దగ్గరేమో అగస్త్య ఉవాచ అంటాడు, హయగ్రీవుడి దగ్గరికి వచ్చేసరికి భగవాన్ హయగ్రీవ ఉవాచ అంటాడు. కారణం ఆయన సాక్షాత్తు భగవంతుడు. అందుకే భగవద్గీతలో కూడా అర్జున ఉవాచ అంటాడు, కానీ భగవంతుడి దగ్గరికి వస్తే శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ అంటేనే మనం ఆయన దివ్యశక్తిని పొందగలుగుతాం. అందుకే ఇక్కడ అమ్మవారి నామములు చెబుతున్నవాడు శ్రీ భగవంతుడైన హయగ్రీవుడట. ఆయన ఏమన్నాడు, ఆ నామాలు ఏమిటో మీ అందరి చేత చెప్పిస్తాను. అసలు అది మామూలు యుద్ధం అంటే మన శరీరంలోనే ఉన్నాడు భండాసురుడు, పిచ్చి కోరికలండి భండాసురుడే. ఈ కోరికలతో పాటు ఉన్నటువంటి దరిద్రపు శక్తులన్నీ భండాసురుడి సైన్యమే. అవి పోవడానికి భగవంతుడైన హయగ్రీవుడు 25 నామాలు చెప్పాడు. ఆ 25 నామాలు 25 నామాలు మీరు కూడా అంటే మన శరీరంలోనే ఉన్న భండాసురుడు నశించి మన శరీరం శ్రీచక్రం అయిపోతుంది. ఈ శ్రీచక్ర రథంలోకి అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఆవిడ చక్రరాజ రథారూఢ అవుతుంది. చెప్పండి, సింహాసన శ్రీలలిత మహారాజ్ఞి పరాంకుశ శాపిని త్రిపుర మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాథాచ సామ్రాజ్ఞి చక్రిణి తథా చక్రేశ్వరి మహాదేవి కామేశి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిగా చక్రవర్తిని మహావిద్య శివ అనంగవల్లభ సర్వపాటల కులనాథ ఆమ్నాయనాథ సర్వామ్నాయ నివాసిని శృంగారనాయిక ఇతి పంచవింశతి నామభిః. ఇవి 25 నామములు. ఈ దివ్యనామములు అమ్మవారి గురించి నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. యుద్ధానికి కొడుతున్న అమ్మవారి 25 రూపముల యొక్క నామములు ఇవి. ఈ నామములతో ఎవడైనా భక్తితో జగన్మాతని స్తుతించినా, ఈ నామములు ఉచ్చరించినా, తలచుకున్నా, తే ప్రాప్నువంతి సౌభాగ్యమష్టౌ సిద్ధిర్మహద్యశః, వారు సకల శుభాలు పొందుతారు, అష్టసిద్ధులు పొందుతారు, కీర్తి పొందుతారు. ఈ భండాసురుడి మీద క్రోధంతో అమ్మ ఈ నామములు ధరించి సంధ్యా సమయమునకు ఈ చక్రరాజం మీద అక్కడికి బయలుదేరింది. అమ్మవారి నవావరణ చక్రరాజంలో ఏమేమి ఉన్నాయో చెబుతున్నారు. ముందుగా పైనుంచి కిందకు వస్తున్నాడు అనమాట. కింద ఒక చక్రం, రెండు. మీరు ఎప్పుడైనా శ్రీచక్రం చూశారు కదా, లేకపోతే ఒకవేళ చూడండి. శ్రీచక్రం ఇక్కడ చాలా చోట్ల ఉన్నది. ఇటు పరమేశ్వరి దగ్గర, శారదా పరమేశ్వరి దగ్గర ఉన్నది. ఇటువైపు అమ్మవారు గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరుడి దగ్గర, పార్వతీమాత దగ్గర కూడా శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రంలో 9 ఆవరణములు ఉంటాయి. ఆవరణం అంటే భాగం, 9 భాగములతో కూడినది శ్రీచక్రం. ఈ శ్రీచక్రమే మన శరీరం. మన శరీరంలోనే ఒక మహాశ్రీచక్రం ఉంది. మన శరీరమే శ్రీచక్రం అని గ్రహించండి. ఇందులో నవావరణాలు అంటే ఏమిటి? మన శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి. ఆ 9 రంధ్రాలే 9 ఆవరణములు. ఏమేమిట నవరంధ్రాలు అంటే, 2 ముక్కులు, 2 కళ్ళు, 2 చెవులు, అంటే అక్కడికి 3 రెళ్ళు 6. 7వది నోరు. మలమూత్ర ద్వారములు 8, 9. ఈ 9 రంధ్రముల రూపంలో 9 ఆవరణలు మన శరీరంలో ఉన్నాయి. వాటిని చక్ర రూపంలోకి అమ్మవారు మలచింది. ఈ చక్రం అలా పైకి నిలబడి ఉంటుంది, ఒక గోపురంలాగా. అందులో పైన ఉన్నదాన్ని బిందువు అంటారు, మిగతావన్నీ కింద వాటిని ఆవరణాలు అంటారు. ఈ 9 ఆవరణాల్లో 9వ ఆవరణలో కొంతమంది దేవతలు ఉంటారట. పైనుంచి కిందకి రావాలి చెప్పారు కదా, 1, 2, 3. ఈసారి ఆ శ్రీచక్రం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అలా ఉన్న శ్రీచక్రం యొక్క ఆకారం చూడండి. ఇందులో 9 భాగాలు ఉన్నాయి కదా, 9వ భాగంలో వరుసగా 10 శక్తులు ఉంటాయి. అణిమ, మహిమ, లహిమ, గరిమ, ఈశత్వం, వశత్వం, ప్రాకామ్యం, సిద్ధి, ముక్తి, సర్వకామాభిధ. ఈ 10 శక్తులు 9వ ప్రాకారంలో ఉంటాయి. దాని కింద 8వ ప్రాకారంలో కొన్ని శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు ఏమేమిటి? బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి, అష్టమీచ. 8వ ఆవిడ మహాలక్ష్మి. ఈ 8 మంది 2వదైన 8వ ఆవరణలో ఉంటారు. 9వ ఆవరణ 8వ ఆవరణ. ఇప్పుడు 7వ ఆవరణలోకి రండి. ఈ 7వ ఆవరణలో సర్వ సంక్షోభిణి, సర్వనిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వకేచరి, సర్వబీజ, సర్వయోని. ఈ శక్తులు ఇది నెక్స్ట్ ఆవరణలో ఉంటారు. 9, 8, ఇప్పుడు 7లోకి మీకు చెప్పాను వరుసగా. 9వ ఆవరణలో అణిమాదులు ఉంటారు. 8వ ఆవరణలో సప్తమాతృకలతో మహాలక్ష్మి ఉంటుంది. 7వ ఆవరణలో వరుసగా సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి మొదలైన దివ్యశక్తులు ఉంటారు. ఇప్పుడు ఆరో దాంట్లోకి రండి. ఆరో దాంట్లో కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఈ ఆకర్షణ దేవతలంతా ఆరులో ఉంటారు. ఆరవ చక్రంలో, ఆరవ ఆవరణలో ఉంటారు. ఇక ఐదవ ఆవరణలో ఎవరుంటారు? వరుసగా అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగ, అనంగ కుసుమ, అనంగ మాలిని, ఈ దేవతలు ఐదవ ఆవరణలో ఉంటారు. ఇక నాలుగవ ఆవరణలో ఎవరుంటారు? వీళ్ళు వరుసగా సర్వ సంక్షోభిణి, వన్నిబాణ, వన్నిచేప, వహిరి రూప, అతి తీవ్ర స్వభావ, కాలానల, ఆజ్ఞాశక్తి, వీళ్ళంతా ఐదులో ఉంటారు. నాలుగులో సర్వ సంక్షోభిణి, సర్వభద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాకులాదిని, సర్వ సమ్మోహిని, సర్వ సంపత్తి పూరణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి, వీళ్ళు తర్వాత దాంట్లో ఉంటారు. ఇక మూడులో సర్వ కామప్రద, సర్వసిద్ధిప్రద, సంపత్ప్రద, ప్రియంకరి, మంగళకారిణి, దుఃఖ విమోచిని, సర్వ మృత్యుప్రశమని, సర్వ విఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయని అనే పది దేవతలు ఉంటారు. ఇక రెండులో వరుసగా వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని శక్తులు, వీళ్ళు ఎనిమిది శక్తులు, వాగ్దేవతలు ఉంటారు. ప్రథమంలో ఎవరెవరు ఉంటారు? కామేశ్వరి, లలిత, నిత్య, కాలరూప, విశ్వవ్యాపృతి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్కలిన, భేరుండ, వహినివాసిని, మహావజ్రేశ్వరి, కులసుందరి, ఈ శక్తులు ప్రథమావరణలో ఉంటారు. వీళ్లతో పాటుగా నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళం మొదలైనటువంటి దేవతలు, తిథులు కూడా ప్రథమావరణంలో ఉన్నటువంటి దేవతలకి సాయంగా ఉంటాయి. ఈ దేవతలంతా కుంకుమని బాగా ఇష్టపడతారు. అందుకే వీరి మీద ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు కాస్త కుంకుమ చల్లగలిగితే చాలు, వారికి సకల శుభాలు కలుగుతాయి. శ్రీచక్రానికి ఎందుకు కుంకుమతో పూజ చేస్తున్నాం అంటే ఈ దేవతలంతా కుంకుమ వర్ణమును, కుంకుమను ఇష్టపడతారట. ఎరుపు అంటే ఇష్టపడతారు. శ్రీచక్రం మీద కుంకుమ వేసి మనం అర్చన చేస్తే ఈ ఆవరణ దేవతలు కుంకుమ ఇష్టపడతారు కనుక ఈ కుంకుమను స్వీకరించి మనకి శాశ్వత శుభాలు ఇస్తారు, మనలో ఉన్న రజోగుణాన్ని, తమో గుణాన్ని తొలగిస్తారు, మనకి బ్రహ్మానందం కలిగిస్తారు. చూపులతో అనుగ్రహించే దివ్యశక్తులు వీళ్ళంతా. ఇక వీళ్ళు కాకుండా ఈ శ్రీచక్ర రథంలో ఉన్నటువంటి అమ్మవారికి వెనక ముందు కాపలా కాస్తూ సేవ చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. రతి, ప్రీతి, కీర్తి, శాంతి, పుష్టి, తుష్టి, వామ, జ్యేష్ఠ, రౌద్రి, శ్రద్ధ, సరస్వతి, శ్రీ, భూశక్తి, లక్ష్మీశక్తి, ఈ అంతా వీళ్ళంతా గేయ చక్ర రథం నుంచి శ్రీచక్ర రథం వరకు వ్యాపించి అమ్మల్ని సేవిస్తూ ఉంటారు. వీళ్లతో పాటుగా అమ్మవారికి ఇంకా సాయం చేయడానికి చాలామంది ఉన్నారు. అందులో ఒక ఆవిడ పేరు మంత్రిణ్యంబ, ఈవిడికి శ్యామలాదేవి అని కూడా పేరు. ఇంకొక ఆవిడ పేరు దండనాథ, ఇంకో ఆవిడ పేరు జ్వాలామాలిని, ఇంకొక ఆవిడ పేరు బాలాదేవి, మరొక ఆవిడ పేరు శక్తి, మరొక ఆవిడ పేరు నిత్య, మరొక ఆవిడ పేరు వారాహి, మరొక ఆవిడ పేరు అంబ, మరొక ఆవిడ పేరు కామేశ్వరి. ఈ శక్తులన్నీ కూడా అమ్మవారి యొక్క శరీరం నుంచి ఆవిర్భవించిన దివ్య శక్తులు. ఈ శక్తులన్నీ నిరంతరం ప్రపంచాన్ని ఏం చేస్తాం అని కోరుకుంటూ ఉంటాయట. ప్రపంచాన్ని రక్షించమంటే రక్షిస్తాం, భక్షించమంటే భక్షిస్తాం అంటూ ఉంటాయి. ఇది కాక అప్పుడప్పుడు అమ్మవారి దగ్గర మెరుపు మెరిసినట్టు మెరిసే కొన్ని శక్తులు ఉంటాయి. రాక్షసులు, మహామాయావులు, వాళ్ళు తమ మాయతో చీకటి ఏర్పాటు చేస్తారు. ఈ చీకటిని తొలగించడానికి విజృంభాలి, సురానంద, నాగబుద్ధి, కురవింద అనే శక్తులు ఉంటాయట. అప్పుడప్పుడు యుద్ధరంగంలో రాక్షసులు తమ మహామాయతో కటిక చీకటి ఏర్పాటు చేస్తారు. ఇంకప్పుడు మనకు కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనపడం అన్నమాట. అప్పుడు ఈ విజృంభాలి మొదలైన శక్తులు వచ్చి ఆ ప్రాంతంలో భగభగ మండుతూ వెలుగుతురును ఏర్పాటు చేస్తాయి. విజృంభాలి అంటేనే మెరుగుతీగ. ఈ మెరుగుతీగలు లాంటి దేవతలు వచ్చారంటే ఆ ప్రాంతం అంతా పట్టపగలైపోతుంది. అక్కడ మాట వరుస కూడా చీకటి ఉండదన్నమాట. మన శరీరంలో అజ్ఞానం అని ఒక కటిక చీకటి ఉన్నది. ఆ చీకటే భండాసుర సైన్యం. భండాసుర దగ్గర కొంతమంది ఉన్నారండో ఈ సైనికులు, వాళ్ళు చీకటిని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు మన కడుపులోనే ఉన్నారు, మన శరీరంలో ఉన్నారు. అప్పుడప్పుడు మనం కళ్ళు మూసుకుపోయి ఇచ్చేవాడు అవుతాం కదా, మనల్ని అనుగ్రహించే గురువుల్నే గుర్తించలేం. నిరంతరం నిన్ను అనుగ్రహిస్తాను అని శివుడు వస్తే కనిపెట్టలేక వెనకడికి ఒక ఆవిడ శివుడిని విడిచిపెట్టేసిందిట. అది శివపురాణంలో వస్తుంది. ఈశ్వరుణ్ణి గుర్తించలేరు వాడు ఎప్పుడు, కటిక చీకటి మనస్సులో ఉంటే. కటిక చీకటి అంటే అజ్ఞానం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అజ్ఞానము అనే ఒక పొర, ఒక ఆవరణం మన హృదయంలో ఉన్నంతకాలం మనల్ని రక్షించే ఈశ్వరుని గుర్తించలేము, మనల్ని రక్షించే సద్గురువుని గుర్తించలేము, గురువు పక్కనున్న ఆయన దగ్గరికి వెళ్ళి సేవించలేము, గురుకటాక్షం పొందలేము. ఈ అజ్ఞానం అనేటటువంటి ఆవరణయే భండాసురుడి దగ్గర ఉన్న రాక్షస సైన్యం. ఆ సైన్యము మనలో కటిక చీకటి ఏర్పాటు చేసినప్పుడు, అనగా మూర్ఖత్వం మనలో పెంచినప్పుడు, అమ్మవారి శక్తులు విద్యున్మాలి మొదలైన శక్తులు వచ్చి ఆ అజ్ఞానం తొలగించి విజ్ఞానం అనేటటువంటి వెలుతురునిస్తారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, నేను ఎవడి మాట విన్ను అనే మూర్ఖుడే భండాసుర సైన్యం. ఎవరి మాట వినకపోవటమే చీకటి అంటే. చీకటి అంటే ఎక్కడి నుంచి వస్తుందండి వేరే? ఎవరి మాట వినం, ఎవరికేసి చూడం, పెద్దల్ని గౌరవించం. ఈ కటిక చీకటి అమ్మ అనుగ్రహంతో పోతుంది అంటే మనకి జ్ఞానం కలుగుతుందని అంతరార్థం అన్నమాట. అటువంటి దేవతలతో కలిసి వస్తున్న వేళను చూచి వణికిపోయిన పరమమూర్ఖులు భండాసురుడి కొడుకులు వాళ్ళ నాన్న దగ్గర చెప్పారు. మధ్యలో మనకేమో అమ్మవారి యొక్క శక్తుల నామాలని అగస్త్యుడు అడిగితే మహానుభావుడు, పరమ పూజ్యుడు, భగవంతుడు, హయగ్రీవుడు చెప్పాడు. అది మర్చిపోకూడదు మనం. ఇదంతా విన్నాడు భండాసురుడు. ఏమిటిది విచిత్రం, ఇది ఇటువంటి దేవతలు ఉన్నారని చెబితే కూడా మనం నమ్మలేం. అటువంటి రూపములు మన మీదకి దండయాత్రకు వస్తున్నాయా? అసలు స్త్రీలు మన పేరు చెబితే హడిలి పారిపోతారు. అటువంటిది కేవలం ఆడవాళ్ల శక్తులు విచిత్రాకారాలతో మన మీదకి దండయాత్రకు రావడం ఏమిటి అనుకున్నాడు ఆయన. సాధారణంగా ఎక్కడికి వెళ్ళిన ఆయన గురువు గారిని సంప్రదించేవాడు. ఇప్పుడు పోయే కాలం వచ్చింది కదా, అందుకని శుక్రాచార్యుడిని సంప్రదించకుండా రణభేరి మోగించండి అన్నాడు. వెంటనే ముందుగా భండాసురుడి యొక్క సైనికులు కొంతమంది బయలుదేరారు. వాళ్ళల్లో మొదటి సైనికులు యజ్ఞద్రోహులు. ఈ రాక్షసుల్లో కొంతమంది యజ్ఞద్రోహులు అనే పేరుతో ఉన్న రాక్షసులు ఉన్నారు. వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే నిజంగా వాళ్ళు యజ్ఞాలు పాడు చేస్తారట. అటువంటి రాక్షసులు వాళ్ళందరికీ నాయకుడు యజ్ఞభుక్కు, యజ్ఞమును మింగి తినేసేటటువంటి వాడు. అటువంటి యజ్ఞభుక్కు అనే రాక్షసుడు నాయకుడిగా యజ్ఞద్రోహులు మొదట దండయాత్రకు వెళ్ళారు. ఈ రాక్షసులకి ఎదురుగుండా వస్తున్న అమ్మవారి సైన్యం చూస్తేనే కొంత భయం వేసింది. అయినప్పటికీ మూర్ఖులు గనక ఘోర యుద్ధం చేశారు. శాకిని డాకిని చేయవ తాసాం ఐక్యస్వరూపిణి యక్షిణి శంఖిని చేయవ లాకిని హాకిని తథ యక్షిణి శంఖిని లాకిని హాకిని శాకిని డాకిని హాకిని వీళ్ళంతా అమ్మవారి శక్తులు. వీళ్ళతోటే మనకి నామాల్లో ఏమైనా వస్తుంది, లాకిన్యంబాస్వరూపిణి, హాకిన్యంబాస్వరూపిణి, కాకిన్యంబాస్వరూపిణి, డాకిన్యంబాస్వరూపిణి పేరు రావట్లే మనకి వాళ్ళనమాట. వీళ్ళు ఈ దేవతలు మొదటి యుద్ధానికి వచ్చారట. వరస్సగా వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ, వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధవాత, యశస్విని, విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన, కట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత, పాయసాన్నప్రియ, త్వక్స్థ, పశులోక భయంకరి, అమృతాది మహాశక్తి సమృత, డాకినీశ్వరి. ఈ డాకినీశ్వరి ఎక్కడుంటుందో ఇందులో చెప్పారన్నమాట. ఎక్కడుంటుంది ఆవిడ? ఆవిడ వరుసగా ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో చెప్పారు. వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని, విశుద్ధి చక్ర నిలయ. విశుద్ధి చక్రంలో డాకిని అని ఒక ఆవిడ ఉంటుంది. విశుద్ధి అంటే కంఠం. మన కంఠస్థానంలో ఉన్న చక్రం విశుద్ధి చక్రం. ఈ చక్రంలో ఉన్న ఆవిడ పేరు డాకిని. ఇటువంటి ఆవిడ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పారన్నమాట. ఇది వాళ్ళు ఎర్రగా ఉంటారు, ఖడ్గాలు గుచ్చుకుని ఉంటారు. ఆవిడతో పాటు పక్కన లాకిని హాకిని మొదలైన శక్తులు ఉన్నారు. వీళ్ళంతా మన శరీరంలో షట్చక్రాల్లో ఉంటారు. కొందరేమో చర్మంలో ఉంటారు, కొందరు మాంసంలో ఉంటారు, కొందరేమో బుర్రలో ఉన్న గుంజులో ఉంటారు. వీళ్ళు ముందుకు దూకి యజ్ఞద్రోహం చేసేటటువంటి యజ్ఞభుక్ అనేటటువంటి వాడి నాయకత్వంలో ఉన్న రాక్షసుల మీదకు దూకారు. వాడిని తలలు నరికారు, రక్తం గడగడ తాగేశారు. పావు గంటలో 10,000 మంది రాక్షసుల్ని మింగి వదలబారేశారు. దాంతో ఈ వెనక యుద్ధం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, పిచ్చి పిచ్చి వాళ్ళు కొంతమంది, ఎప్పుడు సైనికుల్లో కొంతమంది ఎప్పుడు ఆఖరిని వెనకాత నిలబెడతారు, కత్తిలో కూర్చుని ఇలా ఊపి ముందున్న వాడు చచ్చిపోతే వీడు పారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎటు చెట్టుపోయిన కబురు మోయడానికి కొంతమంది ఉండాలి కనుక. ఆ మధ్యన ఒక ఆయన వచ్చాడు, ఏమండి నేను కూడా మహాభారత్ సీరియల్లో నటించానండి అన్నాడు. ఏం పాత్ర వేసావు నాయన అంటే, అర్జునుడు బాణాలు వేసినప్పుడు చచ్చిపోయిన శవాల్లో కదులుతున్న శవాలు నేనేనండి అన్నాడు. శవం కదలడం ఏంటంటే, శవాలు అలా గుట్ల కింద పడుకోబెట్టారు కదండి, అందులో నాకు కూడా పాత్ర ఇచ్చి శవంగా పడుకోమన్నారండి, కానీ నేనెవరో తెలియాలి కదండి, అందుకని మధ్యలో ఇలా కదిలేనండి. అప్పుడు అన్నట్ట డైరెక్టర్ బిఆర్ చోప్రా గారు, ఇదేంటనే కదిలేమేమిటి అంటే, ఏమండి శవాల్లో కొన్ని ఇంకా కొంచెం కొస ప్రాణంతో ఉంటాయి అనుకుంటారు జనం, కదులుతున్న శవం అంటే కొంచెం కొంచెం ఇంకా అప్పుడే చచ్చిపోతున్నాడు అనుకుంటారు పోన్ల దగ్గర అన్నట్ట, ఇది బాగానే ఉంది అనుకున్నట్ట ఆయన. ఏమిటా పాత్ర, ఆ పాత్ర ఇస్తే ఎవడికి తెలుస్తుంది, కదిలినా మాత్రం కదిలాడు ఎవరో అనుకుంటారు కానీ వాడు వీడియోనే ఏం తెలుసు. అలాగా అంటే నటించడం కూడా చేత కదనమాట వాడికి, శవంగా నటించడం కూడా చేత కదట. కాబట్టి అలాంటి నటుల్లాగా కొంతమంది యుద్ధానికి వెళ్ళేవాళ్ళు వెనకే దాక్కుంటారు, పిరికి సైనికులు, వాళ్ళు పరుగు పరుగులు వచ్చేసారు. భండాసుర మహారాజా రక్షించు రక్షించు, యజ్ఞద్రోహులు అని పిలువబడే మన రాక్షసులు 10,000 మంది నాయకుడితో పాటు చచ్చిపోయారు, మేము ఈ కబురు చెప్పడం కోసం చివరి దాక్కుని పరిగెత్తుకొచ్చాం. ఆ వచ్చిన శక్తులు మామూలు శక్తులు కాదు, శాకినిట డాకినిట లాకినిట హాకినిట, వీళ్ళందరినీ అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు, లాకిన్యంబా శాకిన్యంబా డాకిన్యంబా కాకిన్యంబా అంటున్నారు. ఈ అంబలు ఏమిటో కానీ మేము అంబారవాడు చేసుకుంటూ పారిపోయి వచ్చేసాం. అమ్మ బాబోయ్, ఇది వరకు చేసిన యుద్ధాలకి దీనికి ఏం సంబంధం లేదు, ఇది భయంకర యుద్ధం, ఆడవాళ్ళు అంతంత నాలుగలు తెరిచి మేము చేస్తుంటే మేమే యుద్ధం చేస్తాం అన్నారు అటువాడు. వీడికి ఏదో భయంగానే అనిపించింది కొంచెం, అయినా ధైర్యవంతుడు గనక ఈసారి ఏం చేశాడు, మరికొంతమందిని పంపించాడు. ఈ రెండవ బ్యాచ్ నాయకుడు ధూమ్రలోచనుడు అనేవాడు. ఈ ధూమ్రలోచనుడు కళ్ళు ఎర్రగా ఉండి కనుకొలుకులు అన్నీ కాదు కనుకొలుకులు ఎర్రగా ఉంటాయి, మధ్యలో కన్ను మాత్రం బూడిద రంగులో ఉంటుందిట, అందుకని ధూమ్రలోచనుడు అన్నారు. వాడు 20,00,000 మంది సైనికులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈ పట్టు ఏం చేసింది, కిరిచక్రం మీద ఉన్నటువంటి వారాహీ దేవత, కిరి అంటే పంది, పందులు నడుపుతున్నటువంటి రథం అది, అన్ని వరాహ అవతారాలు అనమాట. ఆ వరాహ అవతారాలు నడుపుతున్న రథం మీద కూర్చున్న వారాహీ దేవత వచ్చింది. ఆవిడ వచ్చి ధూమ్రలోచనుడితో ఘోర యుద్ధం చేసింది. ధూమ్రలోచనుడు కూడా వరాలు పొందినవాడు కదా, అమ్మవారితో అంత తేలిగ్గా ఏమీ లొంగి యుద్ధం చేయలే, ఘోర యుద్ధమే చేశాడు. ఆగ్నేయాస్త్రం పడేశాడు, అమ్మవారి ఆగ్నేయాస్త్రం మీద వారుణాస్త్రం వేసింది. వాడి దగ్గర అర్ధచంద్రాకారంలో ఉన్న ఒక బాణం ఉన్నది, ఈ బాణాన్ని ప్రయోగించాడు. ఈ బాణాన్ని వరుణదేవుడు వడికిచ్చాట. ఈ బాణం ఎవరి మీదైనా వర్షం కురిపిస్తుంది, ఆ వర్షం వల్ల అవతల వాడు కళ్ళు మూసుకుపోతున్నాడు. బాగా వర్షం కళ్ళలో పడిపోతే ఏమైపోతుంది, గట్టిగా షవర్ బాత్ చేస్తున్నప్పుడే కళ్ళు మూసేస్తాం మనం. అటువంటిది ఘోర వర్షం కళ్ళలో పడితే కళ్ళు మూసుకుపోతాయి. పరమ దుర్మార్గుడు వీడు వరుణుడు ఇచ్చిన అస్త్రాన్ని ఈ వారాహీ దేవత మీదకి వేశాడు. అప్పుడు అందులోంచి ఘోర వర్షం వచ్చి అమ్మవారి కళ్ళలోకి పడిపోయిందిట, దాంతో అమ్మవారు కళ్ళు తెరవలేకపోయింది. అది చూసిందండో మంత్రిని అంబ. వెంటనే మంత్రిని దేవత నిత్య నీలపతాక మొదలైన దేవతలు పిలిచింది. ఆ దుర్మార్గుడు వర్షం కురిపిస్తున్నాడు, ఆ వర్షం అంతా తాగేయండి మీరని. ఈ తిథులు వెళ్ళి వర్షం కురుస్తున్న చోటుకి వెళ్ళి అలా నోళ్ళు వెళ్ళబెట్టారట. ఆ నోట్లోకి వర్షం పడింది, వర్షం వాళ్ళు తాగేస్తూ ఉంటే ఇప్పుడు ఈ వారాహీ దేవత తల కిందకి పెట్టి ఇప్పుడు కళ్ళల్లోకి నీళ్లు పట్టడం లేదు కనుక ఈ దుర్మార్గుడు ఎక్కడున్నాడు ధూమ్రలో వచ్చినాడని చూసింది. వాడు ఎదురుగుండా పెద్ద ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. వెంటనే ఆవిడేం చేసింది, సింహ రూపంలో ఉన్నటువంటి నారసింహీ దేవతను పిలిచింది. అమ్మవారికి అనేక శక్తులు ఉన్నాయి, వారాహి, మాహేంద్రి, చాముండ నారసింహి మొదలైన దేవతలు, నరసింహాకారంలో ఉన్న అమ్మవారి శక్తి ఉన్నది. ఓ నారసింహి వెళ్ళు, ఆ దుర్మార్గుడిని ధూమ్రలోచనుణ్ణి నీకు ఆహారంగా ఇచ్చాను. వాడి ఏనుగుతో సైతంగా వాడి కరకరకరకర నవ్వులు మింగేమని కానీ ఈ నారసింహీ దేవత మహా ఉత్సాహంతో ముందుకు దూకింది. ఏనుగుతో సైతంగా వాడిని తీసుకుని నోట్లో వేసుకుందిట, నిమిషం మాత్రంలో వాడిని ముక్కల ముక్కల కింద కొరుక్కు తినేసింది. మామిడి పొడి కూడా కొరుక్కు తినలేం మనం, దిక్మాల మామిడి పండు కూడా ఈ మధ్య రుచిగా లేవులేండి, కానీ ఆవిడ నిమిషం మాత్రంలో మంచి తీయ మామిడి పండుని ఎలా అయితే రసం తీసిస్తే మనం తాగేస్తామో అలా తాగి పారేసింది వాడిని. ఈ విధంగా దుర్మార్గుడు ధూమ్రలోచనుడు నశించిపోయాడు.